वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमस्ततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। यत्केशाग्रविलग्नमम्बुजगतां सूक्ष्मं परं पावनं यद्वीर्यं भुवि दक्षिणेति विहितं यज्ञेषु सर्वेष्वपि। श्वानो यस्य तपस्विनां च महतां कामप्रदाधेनवः स स्वामी मम दैवतं तदितरो नाम्नापि नाम्नायते। ध्यायन्तस्त्वां कतिचन भवं दुस्तरं निस्तरन्ति त्वत्पादाब्जं विधिवदितरे नित्यमाराधयन्तः। अन्ये वर्णाश्रमविधिरताः पालयन्तस्त्वदाज्ञां सर्वं हित्वा भवजलनिधौ देवमज्जामि घोरे। न किञ्चिन्मे चेतः समभिलषणीयं त्रिभुवने सुखं वा दुःखं वा मम भवतु यद्भावि भगवन्। समुन्मीलत्पाथोरुहकुहरसौभाग्यमुषिते पदद्वन्द्वं चेतः परिचयमुपेयान् मम सदा। क्रीडार्थं सृजसि प्रपञ्चमखिलं क्रीडामृगास्ते जनाः। यत्कर्माचरितं मया च भवतः प्रीत्यै भवत्येव ततो। शम्भो स्वस्य कुतूहलस्य करणं मच्चेष्टितं निश्चितं तस्मान्मामकरक्षणं पशुपते कर्तव्यमेव त्वया। शैवं पुराणमवलं शिवकीर्तितं तद्व्यासेन शैववरेण च सङ्गृहीतम्। सङ्क्षेपतः सकलजीवगुणोपकारं तापत्रजघ्रमतुलं शिवदं सतां हि। यस्याहुरागमविदः परिपूर्णशक्तेः अंशे कियत्यपि निविष्टममुं प्रपञ्चम् तस्मै तमालरुचिभासुरकन्धराय नारायणी सहचराय नमः शिवाय। श्रीमदात्मने गुणैकसिन्धवे नमः शिवाय। धामलेशभूतलोकबन्धवे नमः शिव वामशोषितानमद्भवान्धवे नमः शिवाय। पामरेतरप्रधानबन्धवे कालभीतविप्रबालपालते नमः शिवाय। शूलभिन्नदुष्टदक्षपालते नमः शिवाय। मूलकारणाय कालकालते पालयाधुना दयालवालते नमः शिवाय। इष्टवस्तुमुख्यदानहेतवे नमः शिवाय। दुष्टदैत्यवंशधूमकेतवे सृष्टिरक्षणाय धर्मसेतवे नमः शिवाय। अष्टमूर्तये वृषेन्द्रकेतवे आपदद्रिभेदटङ्कहस्तते नमः शिवाय। पापहारि दिव्यसिन्धुमस्तते पापदारिणे लसन्नमस्तते नमः शिवाय। शापदोषखण्डन प्रशस्तते व्योमकेश दिव्यभव्यरूपते हेममेदिनीधरेन्द्र चापते नमः शिवाय। नाममात्रदग्ध सर्वपापते कामिनैकतानहृद्दुरापते नमः शिवाय। ब्रह्ममस्तकावली निबद्धते प्रसिद्धते नमः शिवाय। जिह्मकालदेहदत्तबद्धते नमः शिवाय। कामनाशनाय शुद्धकर्मणे கர்மணே நம சிவாய, லப்த கர்மணே நம சிவாய, ஜன்ம மிருத்யு கோர துக்கஹாரிணே, சின்மயேக ஸ்ரீரூபதாரிணே, மன்மனோகதாய காமவைரிணே நம சிவாய, யக்ஷராஜ பந்தவே தயாளவே, தக்ஷபாணிசோபிகாஞ்சனாளவே நம சிவாய, பக்ஷிராஜ மாஹவ்ருச்சயாளவே, அக்ஷிபாலவேத பூததாளவே நம சிவாய, தக்ஷஹஸ்தநிஷ்டஜாதவேதசே அக்ஷராத்மனேன மத்பிடௌஜசே நம சிவாய, பிரகாசிதாத்மதேஜசே நம சிவாய, சதாங்கதே நம சிவாய, வாசினே நம சிவாய, ராஜமான நித்ய மந்தஹாசினே நம சிவாய, ராஜகோரகாவதம்ச ராஜராஜ மித்ரதா பிரகாசினே நம சிவாய, தீனமான வாளிகா மதேனவே சூனபாணதாஹதிருக்ருஷானவே நம சிவாய, ஸ்வானுராக பக்தரத்னசானவே தானவாந்தகாரசண்டபானவே நம சிவாய, சர்வமங்களாகுசாக்ரசாயினே சர்வதேவதாகணாதிசாயினே நம சிவாய, பூர்வதேவநாசசம்விதாயினே சர்வமன்மனோஜபங்கதாயினே நம சிவாய, ஸ்தோகபக்திதோபி பக்தபோஷிணே மாகரந்தசாரவர்ஷபாஷிணே நம சிவாய, ஏகபில்வதானதோபிதோஷிணே நைகஜன்மபாபஜாலசோஷிணே நம சிவாய, சர்வஜீவரக்ஷணைகசீலினே பார்வதிப்ரியாய பக்தபாலினே நம சிவாய, துர்விதக்தத்யசைன்யதாரிணே சர்வரீஷதாரிணே கபாலினே நம சிவாய, சர்வரீஷதாரிணே கபாலினே, சர்வரீஷதாரிணே கபாலினே நம சிவாய, ஹர ஹர சம்போ கிரிஜா பந்தோ சிவ சிவ கிரிஷ மகாபஜலதேரஸ்மானுத்தர தீன கிருபா ஜலதே சங்கர சிவ, சங்கர சிவ, சங்கர சிவ, சம்போ மகாதேவ சங்கர சிவ, காஷிபதே வாரணாசிபதே, காஷிபதே ஹர கங்கா ஜடா ஜூட கௌரிபதே, ஸ்ரீ குரோ பாஹி மாம், பரம தயாளோ பாஹி மாம், ஸ்ருங்கேரி ஜகத்குரோ பாஹி மாம், பாரதி விதுசேகர பாரதி பாஹி மாம், சங்கர சிவா, சங்கர சிவா, சம்போ மகாதேவ சங்கர சிவா, ஹர சம்போ சிவா, சம்போ மகாதேவ சங்கர சிவா, வந்தே சிவந்தம் பிரசாந்தமேகம் புருஷோத்தமம் ஹி, நபோ வதந்தர் பஹிராஸ்திதோ யஹ, வந்தே சிவந்தம் பிரசாந்தமேகம் புருஷோத்தமம் ஹி, நபோ வதந்தர் பஹிராஸ்திதோ யஹ, வந்தே சிவந்தம் பிரசாந்தமேகம் புருஷோத்தமம் ஹி, ஸ்வமாயையா கிருத்ஸ்னமிதம் ஹி ஸ்ருஷ்ட்வா, நபோ வதந்தர் கௌரி சங்கர பகவானகி, ஜகதம்ப விஸ்வபாலினி மாதாகி, கோபால கிருஷ்ண பகவானகி, శారదా మాతాకి జగద్గురు శంకరాచార్య భగవానికి దక్షిణాంనాయ పీఠాధీశ్వర శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి తత్కర కమల సంజాత శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామికి నమః పార్వతీ పతయే. పరమ పవిత్రమైన శారదాక్షేత్రంలో దక్షిణాంనాయ పీఠాధీశ్వరులు భారతీతీర్థ మహాస్వామి తత్ కరకమల సంజాత విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో వేదవ్యాస విరచిత అష్టాదశ మహాపురాణాల్లోని శ్రీ శివమహాపురాణ నవాహ ప్రవచన కార్యక్రమాల్లోని 9వ నాటి సభలో ప్రవేశిస్తున్న మనందరినీ గౌరీశంకరుడు రక్షించుగాక. పరమ పవిత్రమైన మన భారతదేశంలో మహాదేవుడైనటువంటి శంకరుడు అనేక రూపాల్లో ఆవిర్భవించినాడు. అందులో జ్యోతి రూపంలో ఆవిర్భవించినటువంటి ఏ శివలింగాలు ఉన్నాయో వాటిని జ్యోతిర్లింగములు అనే పేరుతో పిలుస్తారు. శివ మహాపురాణంలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి సంబంధించిన విషయాన్ని ఒక్కొక్క అధ్యాయంలో చెప్పినా ఆ శివలింగానికి సంబంధించిన అపారమైనటువంటి మహిమనంతా కూడా మళ్ళీ విడివిడిగా పురాణాల్లో ఒక్కొక్క లింగమునకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పురాణాన్ని రచించినాడు వ్యాసభగవానుడు. ఎంత రాసినా శివుని గురించి వ్యాసభగవానుడికి తనివి తీరదు. అటువంటి మహాదేవునికి సంబంధించినటువంటి జ్యోతిర్లింగాలకు సంబంధించిన కథను మనం చెప్పుకుంటూ ఉన్నాం. శ్రీరామచంద్రుడు ఆవిర్భవించి రావణ కుంభకర్ణాదుల యొక్క సంహారం చేసినాడు. కుంభకర్ణునికి ఒక భార్య ఉన్నది. ఆ భార్య పేరు కర్కటి అని. ఓ పిల్లవాడు పుట్టినాడు, పెరిగినాడు. చాలా పెద్దవాడైన తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నా తండ్రి గారు నాకెందుకు కనిపించడం లేదు అని అడిగినాడు. అప్పటికే కుంభకర్ణుని యొక్క సంహారం జరిగిపోయినది. అప్పుడు తల్లి వాణితో చెప్పినది, నాయన రాముడనేవాడు ఆవిర్భవించి రావణ కుంభకర్ణాదుల యొక్క సంహారం చేసినాడు. కుంభకర్ణుడు ఒకనాడు విహరించడానికి అరణ్యానికి వస్తే నన్ను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. 4 రోజులు నాతో కాపురం చేసి వెళ్ళిపోయినాడు. ఆనాటి నుండి నేను కూడా అతన్ని చూడలేదు. విన్నాను ఆయన మరణించినాడు అని. ఈ కుమారుని పేరు భీమా అని. కాలాంతరంలో తల్లి చెప్పినటువంటి మాటలను బాగా విని కోపానికి వచ్చి, నారాయణమూర్తి రామునిగా అవతరించి మా తండ్రిని చంపినాడు కావున నేను నారాయణ యొక్క సంహారం చేస్తాను, దేవతల యొక్క సంహారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసినాడు తల్లి ఎదుట. తల్లి కూడా చాలా సంతోషపడ్డది. అసుర స్వభావం గల వ్యక్తి కదా, బ్రహ్మను గురించి భయంకరమైనటువంటి తపస్సు చేసినాడు, బ్రహ్మ ప్రత్యక్షమైనాడు, నీకేం వరం కావాలన్నో కోరుకోమంటే అతులమైనటువంటి బలాన్ని నాకు అనుగ్రహించు అన్నాడు. వరాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మదేవునికి నమస్కరించి ఈ భీమాసురుడు అనేక ఉపద్రవాలను చేస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడ బ్రాహ్మణోత్తములు కనబడతారో ఎక్కడ యజ్ఞాగాది కతువులు జరుగుతూ ఉంటాయో, విశేషించి శివునికి సంబంధించినటువంటి మట్టితో తయారు చేసి పూజించేటువంటి పార్థివ శివలింగ పూజలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి వాటిని అన్నిటిని కూడా నాశనం చేస్తూ ఉంటాడు. ఇంతలో కామరూపేశ్వరము అనేటువంటి పేరు గల క్షేత్రంలో అనేక మంది బ్రాహ్మణోత్తములు పార్థివ శివలింగ పూజను చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమీపానికి వెళ్ళి, నేను చాటింపు వేయించినప్పటికీ కూడా ఇంకా మీరు లింగాలను పూజిస్తూనే ఉన్నారా? అసలు ఈ బ్రహ్మాండంలో ఎవ్వరూ దేవతలను పూజించకూడదు. భీమాసురుడనైనటువంటి నేను ఆవిర్భవించినానుగా ఉన్నా, నన్నే మీరంతా కూడా ఆశ్రయించాలి అని ఈ విధంగా అనేక రకాలైనటువంటి మాటలు అంటూ ఉంటే, ఏమాత్రము శివునికి సంబంధించినటువంటి పూజను వాళ్ళు వదిలిపెట్టకుండా ఆ పార్థివలింగాన్ని పూజిస్తూ ఉన్నారు. ఎదుట వచ్చి భీమాసురుడు నోరు విడిచి శాసనం చేస్తూ చెప్పినప్పటికి కూడా ఆ అసురుని యొక్క మాటలను గమనించకుండా పూజలు చేస్తున్నటువంటి వాళ్ళని చూసి భీమాసురునికి ఆవేశం బాగా వచ్చి వాళ్ళను సంహరించడానికి పోయినాడు. అప్పుడు ఆ పార్థివ శివలింగములలో నుండి మహాదేవుడు అయినటువంటి శంకరుడు ఆవిర్భవించి ఆ భీమాసురుని యొక్క సంహారం చేసినాడు. భీమాసురుని యొక్క సంహారం చేయడం కోసమై పార్థివ శివలింగములలో నుండి ఆవిర్భవించినాడు కావున ఆయనను భీమాశంకరుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పరమ పవిత్రమైనటువంటి మన భారతదేశంలో శివునికి సంబంధించినటువంటి అనేక క్షేత్రాల్లో అన్నిటికీ మకుటాయమానంగా ఉండేటువంటి రాజరాజ క్షేత్రం ఏది అనంటే అది వారాణసి క్షేత్రం. ఏ క్షేత్రంలోనైతే ప్రభువైనటువంటి మహాదేవుడు అనేక శివలింగాలలో ఆవిర్భవించినాడు. ఒకనాడు పార్వతీదేవి శివుణ్ణి అడిగినది, మహాదేవ ఈ కాశీక్షేత్రంలో ఎన్ని లింగాలుంటాయో చెప్పవయ్యా. అబ్బా ఎంత కష్టమైనటువంటి ప్రశ్నలు వేసినావే నీవు, ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పగలను కానీ కాశీలో ఎన్ని శివలింగములున్నాయి చెప్పమన్న ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, అయినా అడిగినావు కావున చెప్తున్నాను. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలుంటాయో, నేలపైన ఎన్ని ఇసుకరేణువులుంటాయో అన్ని శివలింగాలుంటాయి నా కాశీక్షేత్రంలో అన్నాడు. ఇన్ని కోటాను కోట్ల శివలింగాల్లోకెల్లా ఏ శివలింగము శ్రేష్టమైనది మూర్ధన్యమైనది అని అడిగితే అప్పుడు నిన్ననుగ్రహించడానికి నిర్మించిన ఈ క్షేత్రంలో నేను విశ్వాన్ని పరిపాలించేందుకోసమే నాథుడనై ఉన్నానుగా ఉన్నానన్ను విశ్వనాథుడినే పేరుతో పిలుస్తారు కదా, ఆ విశ్వనాథ శివలింగము ఇక్కడ జ్యోతిస్వరూపముగా ఆవిర్భవించినటువంటిదే. అందుకని ఎవరైతే అవిముక్తేశ్వరుని సమీపంలో ఉన్నటువంటి విశ్వనాథునికి సంబంధించిన విశ్వనాథుని విశ్వేశ్వర లింగాన్ని దర్శిస్తారో వాళ్లకు ఏ కోరికలంటే ఆ కోరికలు విడేరుతాయి. మాత్రమే కాదు, శాస్త్రాలన్నీ ఏం చెప్పినాయి, మిగతా చోట ఎన్ని పాపాలు చేసినా కాశీకి వెళ్ళి కాశీలో మరణిస్తే చాలు వానికి మోక్షం వస్తుంది, కాశీ మరణాన్ముక్తి అని విశ్వనాథుడు ఏమనుగ్రహిస్తున్నాడు అంటే అన్నపూర్ణ భవానితో చెప్పుతూ నాకు సంబంధించిన శివలింగమైనటువంటి విశ్వనాథుని యొక్క లింగాన్ని దర్శించి మానవుడు ఎక్కడ మరణించినా సరే వానికి కాశీలో మరణించినటువంటి పుణ్యఫలాన్ని ఇస్తాను అన్నాడు విశ్వనాథ భగవానికి. ఈ విధంగా విశ్వనాథునికి సంబంధించినటువంటి మహా గొప్పనైనటువంటి వివరణను వ్యాఖ్యానాన్ని విపులమైనటువంటి చరిత్రను చెప్పడానికి వ్యాసభగవానుడు 100 అధ్యాయాలతో కూడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పురాణాన్ని రచించినాడు కాశీఖండము అని. ముక్తిదాత భవానేన కామదశ్చన చాపరః తస్మాత్వముపకారాయ తిష్ఠ ఉమయా సహితస్సదా. అవిముక్తుడు అనేటువంటి పేరు గలవాడు ఒకడు తపస్సు చేయగా ఆ క్షేత్రంలో విశ్వనాథుని యొక్క రూప లింగంలో ఆవిర్భవించి విశ్వనాథుని స్వరూపముగా ఆవిర్భవించి వానికి అనుగ్రహాన్ని ఇచ్చినాడు. వాడు కోరిన కోరికల్లా ఒకటే, హే మహాదేవ నా ఎదుట ప్రత్యక్షమైనటువంటి నీవు ఈ కాశీని వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్ళకూడదు, కాశీలోనే నీవు నివసించాలి, అందుకని కాశీని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని ప్రతిజ్ఞ చేసినాడు కావున కాశీక్షేత్రానికి అవిముక్తము అనేటువంటి పేరు. వరుణ అసి అనేటువంటి రెండు నదుల యొక్క కలయిక ఉండడం వలన దాన్ని వారాణసి అనే పేరుతో పిలిచినారు. జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందా కూడా ప్రాణులంతా కేవలం ఒక మానవులే కాదు, అందరూ మరణించడానికి వెళ్ళి అక్కడ మరణాన్ని పొంది ముఖ్యమైనటువంటి మోక్షాన్ని పొందుతారు కావున దానిని మహాశ్మశానము అనే పేరుతో పిలిచినారు. సతీదేవి దేహత్యాగం అయిపోయిన తర్వాత నారాయణమూర్తి యొక్క సుదర్శన చక్రం చేత తునా తునుకలు చేస్తే ఆ సతీదేవి దేహంలోని అనేక భాగాలు అనేక చోట్లలో పడ్డట్టుగా కాశీక్షేత్రంలో ఆమెకు సంబంధించిన ముఖము పడడంతో కాశీక్షేత్రాన్ని గౌరీ ముఖము అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. కాశీ కేవలం శివునికి సంబంధించినది మాత్రమే కాదు, గణపతికి సంబంధించిన ఎన్ని అవతారాలున్నాయో, విష్ణుమూర్తికి సంబంధించిన ఎన్ని అవతారాలున్నాయో, అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్ని అవతారాలున్నాయో 64 యోగిని గణాలు, ఆంజనేయ స్వామికి సంబంధించిన ఎన్ని అవతారాలు, ఎన్ని క్షేత్రములు భారతదేశంలో ఉన్నాయో అవన్నీ కాశీక్షేత్రంలో ఉన్నాయి. వ్యాసుడు అంటాడు భారతదేశంలో ఉన్న అన్ని క్షేత్రాలను దర్శించి పాపాలు పోగొట్టుకోవాలి మానవ జన్మ ఎత్తిన వాడు, ఒకవేళ వీలుగాని పక్షంలో కాశీలో నివసించి కాశీలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను చూస్తే చాలు భారతదేశంలో ఎన్ని క్షేత్రములు తీర్థములు ఉన్నాయో అవన్నీ కూడా కాశీక్షేత్రంలోనే ఉన్నాయి. అందుకని ఒక్క కాశీలో శివభక్తుడైనటువంటి వాడు అక్కడనే నివసించి మరణిస్తే చాలు వానికి మోక్షాన్నిస్తాడు, వ్యాసభగవానుడు ఈ విషయాలను చెప్పినాడు. తత్ర తీర్థే విశేషోస్తి, కాశీని గురించి చెప్పే సమయం రాగానే వ్యాసభగవానుడు వివశుడైపోతాడు. అనేక అధ్యాయాల్లో కాశీ యొక్క మహిమను అపారంగా వర్ణించినాడు. అందుకని ఒకవేళ కాశీకి సంబంధించినటువంటి శివలింగాన్ని దర్శించలేక, కాశీకి సంబంధించినటువంటి విషయంలో క్షేత్రానికి వెళ్ళి నివసించలేక ఉన్నటువంటి వాని పరిస్థితి ఏమిటి అనంటే, వ్యాసుడు అంటాడు, కాశీలో ఎన్ని శివలింగములు తీర్థములు ఉన్నాయో వాటికి సంబంధించిన మహిమను వింటే చాలు, నీవెక్కడ ఉన్నా కానీ ఆ ప్రాంతమే కాశీ అవుతుంది అన్నాడు. శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి ఒక్కసారి అనండి, విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాంగంగాం భవానీం మణికర్ణికాం. శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి నమః పార్వతీపతయే. గౌతమ మహర్షి ఆశ్రమంలో సదాచార సంపన్నుడై శివుని యొక్క ఉపాసన చేస్తూ కూర్చున్నాడు. సరిగ్గా ఆ సమయంలో 12 సంవత్సరాలు అనావృష్టి ఏర్పడ్డది. బ్రాహ్మణోత్తములు అనుష్ఠానం చేయాలి అనంటే నీళ్ల వసతి ఉండాలి, స్నానాలు అనుష్ఠానాలు జరగాలి అనంటే నీళ్లు లేకపోతే నదులు లేకపోతే ఉండరు. అందుకని నదీ తీరాల్లోనే అగ్రహారాలన్నీ కూడా వెలిసినాయి. గౌతముని యొక్క ఆశ్రమం మాత్రము సస్యశ్యామలంగా ఉన్నది అని అందరూ వెళ్ళి అక్కడికి అనుష్ఠానాలు చేసుకోవడానికి వెళితే గౌతముడు వాళ్ళందరికీ వసతులు ఏర్పాటు చేసినాడు. కానీ 10-12 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళందరికీ ఒక విధమైనటువంటి ఈర్ష్య ఏర్పడ్డది గౌతమునికి పైన. ఎందుకయ్యా ఋషులరా, మీరంతా గౌతముని పైన ఈర్ష్యతో ఉన్నారు అనంటే, మేము మా ఆశ్రమాల్లోకి వెళ్ళిన తర్వాత అనావృష్టి సమయంలో మీరంతా ఎక్కడ ఉన్నారయ్యా అనంటే ఏం చెప్పాలి మేము? గౌతముని ఆశ్రమంలో ఎక్కడ లేని పేరు ఆయనకు వస్తుంది, అందుకని ఏం చేయదలుచుకున్నారు మీరు అని మనం అడిగితే వాళ్ళు అంటారు, ఈ గౌతముడి పైన ఏదైనా ఒక అపవాదాన్ని మేము కలిగించాలి, ఏదైనా ఒక అభాండాన్ని వేయాలి. ఆలోచన చేసి చేసి గణపతిని గురించి ఉపాసన చేశారు. గణపతి ప్రత్యక్షమైనాడు. ఋషులారా మీకేం కావాలి అనంటే, ఇన్నాళ్ళు మాకు అన్నం పెట్టి పోషించినటువంటి ఈ గౌతముని పైన మేము ఏదైనా ఒక అధర్మాన్ని ఏదైనా ఒక అపవాదాన్ని కలిగించాలి అని అనుకుంటున్నాము, అనుగ్రహించు అన్నాడు. గణపతి ఆశ్చర్యపోయినాడు. ఋషులై ఉండి కందమూల పొలాలు తినేటువంటి మీరేనా ఎదుటి వాడి పైన ఈ విధమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం? భక్తవత్సలుడని ఉన్నాను కావున మీ కోరికను ఏది కోరుతారో ఊహించక వరాన్ని ఇస్తాను అని అన్నాను కావున తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను అని అన్నాడు. ఆయన దేవతలకు అభయాన్ని ఇచ్చినాడు, ఋషులకు అభయాన్ని ఇచ్చినాడు. ఇంతలో ఏమైనది, ఆయన ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించినటువంటి వాడి అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని చూచి తన భార్య అయినటువంటి సిద్ధిని పిలిచి, నీవు గోరూపాన్ని ధరించవే అన్నాడు. బక్క చిక్కిపోయినటువంటి గోరూపాన్ని ధరించి గౌతముడు అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నటువంటి ఆశ్రమంలోకి వెళ్ళమన్నాడు. గణపతి ప్రేరణ పొందినటువంటి ఆ సిద్ధి అనే పేరు గల భార్య సమీపానికి వెళుతూ ఉంటే గడ్డి పొరకను తీసి ఆ ఆవును ఆ ఆశ్రమంలో నుండి నెట్టివేయడానికి ప్రయత్నం చేసినాడు. గడ్డి పొరక ఎప్పుడైతే వచ్చి ఆవు పైన పడ్డదో నేలపైన పడి ఆవు మరణించినది. చుట్టూ ఉన్నటువంటి ఋషులంతా వచ్చి, ఏవయ్యా గౌతమ, ఇంతకాలం నీవు గొప్పవాడవు అని అనుకున్నావు కానీ గోహత్య మహాపాపం చేసినావు నీవు. ఏ పాపాలకైనా ప్రాయశ్చిత్తాలుంటాయి కానీ గోహత్య మహాపాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు అని అంటే ఆయన అన్నాడు, గడ్డి పొరకతో కొడితే ఎప్పుడైనా ఆవు మరణిస్తుందా? ఇదంతా నా విధిలో ఈ విధంగా రాసున్నది, సరే నేను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే వాళ్ళు ఏమన్నారు అనంటే, అసాధ్యమైనటువంటి ప్రాయశ్చిత్తం చెప్పినారు. 1,00,000 పార్థివ శివలింగాలను పూజించాలి, అదేవిధంగా భూమండలాన్ని మొత్తం 3 సార్లు కాలినడకన ప్రయాణం చేయాలి, తిరిగి రావాలి. ఇవి చేసినట్టయితే లోకంలో ఈ ఆవు మళ్ళీ బ్రతికి బయటపడాలి అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి ఏ గంగ ఉన్నదో ఆ గంగని ఇక్కడికి తీసుకురావాలి, దీని కళేబరం నుంచి వెళితే నీవు చేసినటువంటి పాపం నుండి బయటపడతావు అన్నారు. ఈయన ఈ పాపానికి పరిహారం చేసుకోడు, మన కళ్ళు చల్లబడతాయి. ఏ ఈర్ష్యతో వీళ్ళు ఒక పన్నాగాన్ని వండినారో అది సిద్ధిస్తుంది అని భావించి ఇవన్నీ చెప్పి వెళితే మహానుభావుడైనటువంటి గౌతుడు శివభక్తుడు ఆయనకు అసాధ్యమైనదంటే ఏముంటుంది? కోటి పార్థివ శివలింగాలను పూజించి మహాదేవుణ్ణి గురించి ప్రార్థన చేసినాడు. ప్రభు అయినటువంటి మహాదేవుడు కేవలం ఒక్కసారి రెండు చేతులు జోడించి కంఠము గద్గదమైపోయి శరీరంలో పులకాంకురాలు రాగా మహాదేవానగానే పరిగెత్తుకుంటూ వచ్చే స్వభావం గల భోలానాథుడు ఆయన ఇంత గొప్పనైనటువంటి తపస్సు చేస్తే రాకుండా ఉంటాడా? ఒక్కసారి ఆ కోటి పార్థివ శివలింగాల్లో నుండి ఆవిర్భవించినాడు. నమఃపార్వతీపతే తనపైన మోపిన అభియోగాన్ని గురించి చెప్పినాడు. మూడు మార్లు భూమండలాన్ని తిరగమన్నారు అనే విషయాన్ని కూడా చెప్పినాడు. అదేవిధంగా ఆకాశంలో ఉన్నటువంటి గంగను తీసుకువస్తే నీవు చేసినటువంటి పాపం నుండి విముక్తిని పొందుతారు అన్నాడు అని అంటే నవ్వినాడు మహాదేవుడు. ఇవి మూడు నీకు ఇప్పుడు సిద్ధించినాయి, ఒక్కసారి నా చుట్టూ నీవు ప్రదక్షిణం చేస్తే చాలు. ఈ సిద్ధాంతాన్ని చెప్పినది ఎవరు? గణపతే చెప్పినాడు. మహాదేవుని చుట్టూ తల్లిదండ్రుల చుట్టూ ఎవరైతే పుత్రులు తిరుగుతారో వాళ్లకు భూమండలాన్నంతా కూడా తిరిగినటువంటి పుణ్యం వస్తుంది. ఇంతలో ఏమైనది, తన జడల్లో ఉన్నటువంటి ఒక జడను కదిలించినాడు. అందులో నుండి దివ్యమైనటువంటి గంగ నేలపైన పడుతున్నది. మహాదేవుడైనటువంటి శివునితో ప్రార్థన చేసినాడు. హే ప్రభు, నేను చేసినటువంటి ఈ పార్థివ లింగాల్లో నుండి నీవు ఆవిర్భవించినావు కావున ఇక్కడనే నీవు నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరెవరు గోహత్యాది మహాపాపాలు చేసిన వాళ్ళు ఉంటారో నా వలె కోటి లింగాలు చేయాల్సిన అవసరం లేకుండా కేవలం నీ రూపాన్ని నీ లింగాన్ని దర్శిస్తే చాలు వాళ్ళ ఆ పాపాల నుండి విముక్తనయ్యేట్టుగా అనుగ్రహించమని అనగానే అప్పుడు మహాదేవుడైనటువంటి శంకరుడు తథాస్తు అని ఆ కోటి లింగములలో నుండి ఆవిర్భవించినటువంటి తాను ఒక లింగరూపాన్ని ధరించినటువంటి వాడి ఆ గౌతమి నదీ తీరంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాటి నుండి అదొక జ్యోతిర్లింగముగా భాషించినది. గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతే హర హర మహాదేవ. ఈ విధంగా ఆ మహాదేవుడైనటువంటి శంకరుడు ఎన్నో రూపాలను ధరించినటువంటి వాడి మన భారతదేశంలో జ్యోతిర్రూపంలో ఆవిర్భవించినాడు. రావణాసురుడు ఒకనాడు కైలాస శిఖరానికి వెళ్ళినాడు. మహాదేవుడైనటువంటి శంకరుడు అతనికి ప్రసన్నుడు కాలేదు. ఏళ్ల తరబడి తపస్సు చేసినాడు, ప్రత్యక్షం కాలేదు. అప్పుడేం చేసినాడు, అగ్నిని తన ఎదుట పేల్చి అగ్నిగుండంలో మండుతున్నటువంటి మంటలలో శివుణ్ణి చూడనటువంటి ఈ పది తలలు నాకెందుకోని ఖడ్గాన్ని తీసుకుని ఒక్కొక్క తలను తెగ నరుకుతూ అగ్నిగుండంలో వేస్తూ ఉన్నాడు. ఇంతలో పదవ తలను నరకబోతూ ఉన్నాడు, మహాదేవుడు ప్రత్యక్షమైనాడు. రావణ నీకు ఇవ్వకూడిన వరం అంటూ లేదు, ఏం కావన్నో కోరుకో అన్నాడు. అంటే అప్పుడు రావణాసురుడు అన్నాడు, లోకంలో నాకు అవధ్యత్వం, ఎవడి దగ్గర నేను ఓడిపోకుండా ఉండేటువంటి వరాన్ని అనుగ్రహించు అన్నాడు. పది చేతులతో కూడుకున్నటువంటి తాను ఈ వరాన్ని పొందినటువంటి వాడి, అంతేకాకుండా నీకు సంబంధించినటువంటి ఒక శివలింగాన్ని కూడా నాకు అనుగ్రహించు అన్నాడు. అనగానే శివలింగాన్ని ఇచ్చినాడు. తాను కూడా కోరినటువంటి వరాలన్నింటినీ అనుగ్రహించినటువంటి వాడి అంతర్ధానం అయిపోయినాడు. కానీ ఈ శివలింగమును నీవు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, ఒకవేళ పెట్టినావు అంటే అది అక్కడే స్థిరపడుతుంది అని అన్నాడు. లింగాన్ని తీసుకుని వెళుతూ ఉంటే ఇది కైలాసం నుండి తెచ్చినటువంటి ఈ శివలింగాన్ని రావణుడు లంకానగరంలో పెట్టినాడు అంటే లంకానగరం కైలాసం అయిపోతుంది. వాణ అధీనంలోకి మనం వెళ్ళిపోవాలి. అందుకని గణపతిని గోపవేషం వేసుకున్నటువంటి వాడి పొమ్మని గణపతి ఆ లింగాన్ని ఒకసారి నా చేతిలో పెట్టమని అడిగితే ఆయన స్నానం చేసి వచ్చేలోపు మూడు సార్లు పిలుస్తాను అన్నాడు. రాకపోవడంతో ఆ లింగాన్ని అక్కడ పెట్టేసినాడు. గోకర్ణానికి సంబంధించిన కథను మనం విన్నాము, కానీ ఇక్కడ ఈ సందర్భంలో చెప్పినాడు వ్యాస భగవానుడు. ఎప్పుడైతే ఆ లింగాన్ని అక్కడ స్థాపించినాడో మహాదేవుని యొక్క మాటను విశ్వసించినాడు. ఎంత దాన్ని పెకిలించినా రాలేదు. నిరాశతో లంకానగరానికి వెళ్ళినాడు. లింగం ఒకటి రాకపోయినా నాకు సంబంధించినటువంటి విషయంలో మహాదేవుడు అనేక వరాలను ఇచ్చినాడు, ఇంకేం కావాలి అని దేవతలందరినీ కూడా గడగడలాడించడం ప్రారంభించినారు. అప్పుడు దేవతలంతా కూడా నారదుణ్ణి పిలిచి, నారద,
నీవేదైనా ఉపాయాన్ని కనుగొనాన్నయ్యా, లేకపోతే ఈ రావణాసుని ఒక చెయ్యి రెండు చేతులుంటేనే వాళ్లతో మనం ఇబ్బందుల పాలవుతున్నాము, పది చేతులతో కూడుకున్నటువంటి వాడు ఇబ్బందుల పాలు చేస్తున్నాడు అని అంటే, అప్పుడు నారదుడు రావణాసుని దగ్గరికి వెళ్ళినాడు. ఏమయ్యా రావణ, ఏమో వరాలు పొందినావు అని విన్నాను, శివుడా నీకు వరాలు ఇచ్చినది, మొన్ననే వెళ్ళినానయ్యా, వెళితే లింగాన్ని ఇచ్చినాడు, ఎక్కడ పెట్టకని చెప్పినప్పటికీ పెట్టడంతో అది మళ్ళీ రాలేదు, పోతే పోనీలేని నాకు ఇచ్చినటువంటి వరాలతో నేను లోకాలన్నింటినీ కూడా జయిస్తున్నాను అని తన వృత్తాంతం అంతా చెప్పినాడు. అప్పుడు నారదుడు నవ్వి, ఇవాళ రేపు ఈ మహాదేవుని మాటలు నమ్మేట్టుగా లేవయ్యా, ఎందుకో తెలుసునా, మొన్న దక్షయాగం అయినప్పటి నుంచి ఆయనను కొంతమంది ఋషులు శపించినారు, నీవు పిచ్చివాణి అయిపోదువుగాక, అందుకని ఆయన మాటలు నమ్ముతావయ్యా నీవు, అందుకని నువ్వు మోసం చేసినటువంటి ఆ మహాదేవుడైనటువంటి శివుణ్ణి నీవు ప్రాయశ్చిత్తం చేయాలి, నీకు నిజమైనటువంటి బలం మహాదేవుడు ఇచ్చినాడు అనేది నీవు నిరూపించాలి అని అంటే, నేను ఆయన పిచ్చివాడు అని అంటున్నాను, శివుణ్ణి పిచ్చివాడు కాదు ఆయన మంచివాడే అని నీవు నిరూపించాలి అని అంటే, ఏది అంత బలం ఉన్నదా నీకు, కైలాసాన్ని ఎత్తు చూద్దాం అన్నాడు. నారదుడి మాటలు విన్నటువంటి ఆ రావణాసుడికి ఎక్కడలేని ఆవేశం వచ్చినది, వెళ్ళినాడు కైలాసాన్ని ఎత్తి ఆడుస్తూ ఉన్నాడు ఒక బంతి నాడించినట్టుగా. పక్కన ఉన్నటువంటి పార్వతీదేవి భయపడి మహాదేవునితో అన్నది, ఎవడికి పడితే వానికి ఏ కోరికలంటే ఆ కోరికలు తీస్తావు, చూసినావా మనకే ఉపద్రవం తీసుకువచ్చినాడు నీ శిష్యుడు అని వెటకారంగా మాట్లాడినది. తన భార్య మాట్లాడినటువంటి మాటలను విని పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసుడిని కోప్పడి, మూర్ఖుడా, నేను ఇచ్చినటువంటి వరాలు నాపైనే నీవు ప్రయోగించ చూస్తున్నావా, అనతి కాలంలో నీకున్నటువంటి ఈ పది చేతులు తెగిపోవుగాక, నీవు మరణింతువుగాక అనేటువంటి శాపాన్ని ఇచ్చినటువంటి వాడే వెళ్ళిపోయినాడు. నారదుడు ఈ విధంగా లోక కళ్యాణం కోసమే చేసినటువంటి ఈ పనిని దేవతలంతా సంతోషపడ్డారు. శివుడు రావణాసునికి ఇచ్చినటువంటి ఏ శివలింగం ఉన్నదో ఆ లింగాన్ని అక్కడ పెట్టి శివుని యొక్క సాన్నిధ్యాన్ని కోరినారు దేవతలంతా కూడా. ఎక్కడైతే నీవు రావణాసుడు పెట్టినది ఉన్నదో, జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలను ఇచ్చేటువంటిది అవుతుంది. ఎవరైతే ఆయన సమీపానికి వెళ్ళి వారికి ఉన్నటువంటి రోగాలను గురించి మహాదేవుడి దగ్గర ప్రస్తావిస్తారో వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవత అవుతాడు, వైద్యనాథుడు అనేటువంటి పేరిట ప్రసిద్ధిని పొందుతాడయ్యా అనే ఈ విషయాన్ని చెప్పగా విని అందరూ సంతోషపడ్డారు. గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే. దారుక అనేటువంటి పేరు గల ఒక రాక్షసిని సంహారం చేసి లోకాన్ని సంరక్షించినాడు మహాదేవుడు. ఆ సందర్భంలో ఆవిర్భవించినటువంటి ఏ శివలింగం ఉన్నదో దాన్ని దారుకావనము అనే పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత సుధర్ముడు అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణోత్తముడు సుదేహ అనే పేరు గల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎన్నేళ్ళు పెళ్లి చేసుకుని కాలం గడుపుతున్నా, కాపురం చేస్తున్నా వాళ్లకు సంతానం కాకపోతే ప్రతిరోజు భర్త సమీపానికి వెళ్ళి సంతానం లేని జీవితం వృధా, సంతానం లేని జీవితం వృధా అని అంటూ ఉండేది. ఒకటికి 4 సార్లు విన్నాడు, హెచ్చరిక చేసినాడు, పదే పదే ఆ మాటనే నా దగ్గర నీవు అనకు, పుత్రులు సంతానము సంసారము భార్యాపుత్రులు వీళ్ళంతా కూడా కల్పితమైనటువంటి వాళ్ళు అని తన వేదాంత ధోరణితో మాట్లాడుతూ ఉండేవాడు. ఇంతలో ఒకనాడు ఆమె, ఆ సుదేహ అనే పేరు గల తన భార్య, పక్క ఇంటికి ఏదో పని మీద వెళితే వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ అనరాని మాటలు అన్నారు. ఈమెను ఏదో పోట్లాట జరిగినది, వాగ్యుద్ధంలో ఆమె అనరాని మాటలంటే ఆ పక్క వాళ్ళంతా ఏమన్నారు అని అంటే, నీ వల్ల నేను సంతానం లేనటువంటి దానా అని ఎగతాళి చేసినారు. ఈ మాటను వచ్చి చెప్పగానే అప్పుడు ఆయన అన్నాడు, పదే పదే నీవి మాట అంటున్నావు, అగ్నిహోత్రుని దగ్గర నేను 2 పుష్పాలను పెడుతూ ఉన్నాను, లోపల ఏమనుకున్నాడు, కుడి భాగాన ఉండేటువంటి పుష్పము నాకు పుత్రుడు పుట్టేందుకు యోగ్యమైనటువంటిది, దీనివలన నాకు పుత్రుడు పుడతాడు, ఎడమ భాగాన ఉన్నటువంటి ఏ పుష్పం ఉన్నదో ఇది గనక ఒకవేళ ఇది తీసినది అని అంటే నాకు పుత్రుడు పుట్టడు, నేను మనస్సులో 2 కోరికలు కోరుకొని అగ్నిహోత్రుని ఎదుట ఈ 2 పుష్పాలు పెడుతున్నాను, నా కోరికకు తగ్గ పుష్పాన్ని నీవు తీసినావు అంటే నీకు సంతానం అవుతుంది, లేకపోతే లేదు. ఇది పురాణాల్లోనే వ్యాసుడు ఇటువంటి నమ్మికను గురించి రాసినాడు. అగ్నిహోత్రం ముందు పెట్టినాడు 2 కుడిభాగాన ఉన్నటువంటి పుష్పాన్ని కనుక ఒకవేళ అది ముట్టుకున్నది సుదేహ అనంటే తనకు సంతానం అవుతుంది అని అనుకున్నాడు. కానీ దైవవశాన ఏమైనది, ఎడమ భాగాన్ని ఉన్నటువంటి పుష్పాన్ని ముట్టుకోగానే అగ్నిహోత్రుని ఎదుట మనం పెట్టినటువంటి నిర్ణయాన్ని అగ్నిహోత్రుడే మనకు చేసినాడు శివస్వరూపుడి. అందుకని నీవు సంతానాన్ని గురించి మరిచిపో, మనకు సంతానం కలగదు అని అన్నాడు. చింతావ్యాపృత అయినటువంటి ఆ భార్య ఇంకా ఇబ్బందుల పాలు చేస్తూనే ఉన్నది. ఆమెలో రజోగుణం బాగా ఉన్నది. చివరికి ఏం చేసినది అనంటే, తనకొక చెల్లెలున్నది, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు సంతానం కలగలేదు కావున నా చెల్లెల్ని నీకు పెళ్లి చేస్తాను, సంతానం ఒకటి ఉంటే సరిపోతుంది మనకు అని చెల్లెలను తీసుకువచ్చి పెళ్లి చేస్తుంటే అన్నాడు బ్రాహ్మణుడు, ఇప్పుడు బాగానే ఉంటావు కానీ ఒకవేళ దానికి సంతానం కలిగితే దానిపైన నీకు విరోధభావం ఏర్పడుతుంది, వేరే ఇంటి పిల్ల అయితే నేను ఆమెను కోపానికి వచ్చి లేదా ఇబ్బందుల పాలు చేస్తాను, కానీ నా చెల్లెను నేను ఎందుకు ఇబ్బంది పాలు చేస్తాను. వివాహం చేసుకున్నాడు. ఆ చేసుకున్నటువంటి అమ్మాయి పేరు ఘుష్మ. ఏం పేరు అది? ఘుష్మ. ఆ అమ్మాయి తన ఇంటికి రాగానే, ఇదివరకు అది ఏం పాపం చేసినదో దానికి సంతానం కలగలేదు, అందుకని నీవైనా ఈనాటి నుండి ప్రతిరోజు పార్థివలింగాన్ని పూజించు, 108 పార్థివలింగాలు అని అన్నాడు. భర్త చెప్పినటువంటి ఉపదేశాన్ని పొందినటువంటి ఈ ఘుష్మ ప్రతిరోజు పార్థివలింగాన్ని పూజించి లింగాష్టకాన్ని చదివి ఉద్వాసన అయిన తర్వాత, పూజను చేసి ఉద్వాసన అయిన తర్వాత ఆ శివలింగాన్ని సమీపంలో ఉన్నటువంటి చెరువులో తీసుకువెళ్ళి వేస్తూ ఉండేది. 108 కాదు, 1000 కాదు, దాదాపు 100,000 పార్థివ శివలింగ పూజలను చేసినది. ఆమె కడుపు వండినది, గర్భం ధరించినది, 9 మోసిన తర్వాత 10వ మాసంలో ఒక పిల్లవాడికి జన్మనిచ్చినది. సుందరాకరుడైనటువంటి పిల్లవాడిని చూసి సంతోషపడ్డారు. కాలాంతరంలో జాతకర్మ నామకరణాన్న ప్రాసిన ఉపనయన సంస్కారాలు చేసినారు. చదువుకున్నాడు పిల్లవాడు. ఎంత ఆయన అనుమానించినాడో అనుమానించిన ప్రకారంగా పెద్ద భార్య అయినటువంటి సుదేహకు దీనిపైన ఈర్ష్య బాగా కలిగినది. కాలాంతరంలో ఒక యోగ్యురాలైనటువంటి అమ్మాయినిచ్చి వివాహం కూడా చేసినారు పిల్లవాడికి. కోడలుతో కూడుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ ఘుష్మ యొక్క ఆనందాన్ని చూసి తట్టుకోలేకుండా పోతున్నది. మనస్సులో ఒక విధమైనటువంటి ఈర్ష్య బాగా జనించినది. ఏం చేస్తావమ్మా మరి సుదేహ అని అడిగితే, ఏం లేదు, ఆ పిల్లలను నరికి చంపివేస్తాను, మహాపాపం వస్తుంది, నరకాల్లోకి పోతావు కదా అనంటే జరగవలసిన దాని గురించి ఇప్పుడు నేను ఎందుకు, నాకు ఇప్పుడు జరిగే సమయంలో నేను ఆనందాన్ని అనుభవించాలి. నిద్రపోయినటువంటి ఆ ఇద్దరు పిల్లల సమీపానికి వెళ్ళి ఒక గొడ్డలితో వాళ్ళ శరీరాలన్నిటి కూడా ముక్కలు చిక్కలు చేసి ఒక సంచిలో ఆ ఇద్దరి శవాలను వేసి ఏ పార్థివలింగాలు వేసేటువంటి చెరువు ఉన్నదో ఎవరికీ తెలవద్దని ఆ నీళ్లలో పారవేసి వచ్చి పడుకున్నది. ప్రతిరోజు లేచినట్టుగానే ఉదయాత్పూర్వమే లేచి పార్థివలింగ పూజ చేస్తూ ఉన్నది ఘుష్మ. ఆ పని చేసినది సుదేహ కాబట్టి వెళ్ళి రక్తసిక్తమైనటువంటి ఆ మంచాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి పూజలో ఉన్నటువంటి సుదేహతో చెబుతున్నది, నీ పిల్లలిద్దరూ కనిపించడం లేదు, నెత్తురు కనబడుతున్నది, నాకేదో అనుమానం వస్తున్నది, ఇల్లు చుట్టూ తిరిగినా కానీ ఎక్కడా పిల్లలు కనిపించడం లేదు. ఎంత ఆందోళనతో, తానే చంపినది, ఏడుస్తూ ఉన్నది తానే, ఆందోళన పడుతున్నది తానే, కానీ లింగ పూజలో ఉన్నటువంటి ఈ ఘుష్మ మాత్రము మహాదేవుణ్ణి నమ్ముకోన్నది, పూజ సమాప్తమయ్యేంత వరకు లేవకూడదు అని. నిన్న కూడా మనం ఒక కథలో విన్నాము, ప్రదోష కథలో, పూజను చేస్తున్న సమయంలో, మహాదేవుని యొక్క పూజను చేస్తున్న సమయంలో సగములో లేచిపోకూడదు, పూజను సమాప్తము చేయాలి. ఒకవేళ లేచిపోయి తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో లేవలసి వస్తే, అందుకని లేవకుండా హాయిగా పూజ చేస్తున్నది ప్రసన్నంగా. భర్తకు చెబితే భర్త కూడా పట్టించుకోడు. పిల్లలు మరణించినారు, నెత్తురంతా కారుతూ ఉన్నది అనే మాటను చెప్పినప్పటికీ కూడా ఎప్పుడైతే వినలేదో ఇటు అటు ఆందోళన చెందుతున్నది. పూజ సమాప్తమైన తర్వాత రోజటి వెళ్ళి ఆనాడు కూడా ఈ శివలింగాన్ని తీసుకుని వెళ్ళి చెరువులో వేసి మహాదేవుని యొక్క నామాన్ని స్మరించగానే, అమ్మా వస్తున్నాం మేమిద్దరము అని పరిగెత్తుకుంటూ వచ్చినారు కోడలు కొడుకు ఇద్దరు కూడా. ఆశ్చర్యచకితులైపోయినారు వీళ్ళంతా కూడా. ఇదేమిటి, పార్థివలింగములను 100,000 పూజించి ఆ చెరువులో వేసినటువంటి తనకు, నేనున్నానమ్మా నీకెందుకు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నీ కష్టాలను నాశనం చేస్తాను అని. అప్పుడు సుదేహ పరిగెత్తుకుంటూ వస్తే మహాదేవుడు ఆ జ్యోతిర్లింగం ఆ పార్థివలింగాల్లో నుండి ఆవిర్భవించి త్రిశూలముతో సుదేహను చంపడానికి పూనుకుంటే, అప్పుడు ఘుష్మ ప్రార్థన చేసిన, స్వామి ఎదుటి వాళ్లను సంహరించమని కోరడం కానీ నాకు వీణి వలన అనర్థం జరిగింది అనే భావాన్ని పొందడం కానీ ఇది సరైనది కాదు కదా. అందుకని నా మీద దయ ఉంచి ఆ సుదేహను నీవు సంహరించకుండా ఉంచవయ్యా అని ప్రార్థన చేయడంతో దాన్ని వదిలిపెట్టినాడు. ఈ విధంగా ఘుష్మ చేసినటువంటి పార్థివలింగములలో నుండి రక్షించే నిమిత్తమే ఆవిర్భవించి తన కొడుకును కోడలను రక్షించేందుకు ఆవిర్భవించినటువంటి శివలింగముగా ఉన్న ఆ లింగాన్ని ఘుష్మేశ్వరము అనే పేరుతో పిలుస్తారు. గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరళ్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం ఘుష్మేశంతు శివాలే. 12 కథలు వచ్చినట్టే కదా. గౌరీశంకర భగవానికి వందే శివంతం ప్రకృతేర్నాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృత్స్నమిదం హి సృష్ట్వా నభో వదంతర్ బహిరాస్థితోయః నమః పార్వతీపతయే. మహాదేవుడైనటువంటి శివుని యొక్క ఉపాసకులలో నారాయణమూర్తి ప్రధానమైనటువంటి వాడు. తరువాత అధ్యాయాల్లో చెప్పినాడు, రాక్షసుల సంహారం చేయాలి అనంటే నాకు ఒక ఆయుధం కావాలి, ఆయుధాన్ని ఇచ్చేవాడు ఎవరు అనంటే కైలాసాధీశుడైనటువంటి మహాదేవుడు అని భావించి వైకుంఠాధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి శివుని యొక్క ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఎట్లా ఉపాసిస్తూ ఉన్నాడు అనంటే 1000 కమలాలను తీసుకువచ్చి ప్రతిరోజు ఒక్కొక్క నామాన్ని చదువుతూ కమలాన్ని సమర్పించుకుంటూ ఉన్నటువంటి వాడి పూజిస్తూ ఉన్నాడు. మహాదేవుడు పరీక్షించదలిచి ఆనాటి పూజలో 999 కమలాలు మాత్రమే ఉండి 1000 కమలం లేకుండా చేసినాడు. భారతదేశంలో అంతటా తిరిగినా కానీ ఎక్కడ సరస్సులలో కమలాలు లేవు. అప్పుడు మహాదేవుడైన శివుడే నన్ను పరీక్షిస్తున్నాడు అని భావించి నన్ను లోకంలో అందరూ కమలా నేత్రుడు అని అంటారు కదా, అరవింద నేత్రుడు అని అంటారు కదా, అందుకని నా నేత్రాలను ఎందుకు పెట్టకూడదు కమలాల స్థానంలో అని భావించి నేత్రకముదాహనతు తం దృష్ట్వా సప్రసన్నోభూత్ శంకర సర్వ దుఃఖ. భూమండలం అంతా తిరిగినా కమలాలు కనిపించకుండా ఉన్నటువంటి విష్ణుమూర్తి ఖడ్గముతో ఎప్పుడైతే నేత్రాలను తీసి శివుని పైన పెట్టబోతూ ఉన్నాడో అప్పుడు ప్రాదుర్భవించినాడు మహాదేవుడు. శివుణ్ణి చూడగానే చకితుడైనటువంటి శరీరంలో గగుర్పాటు కలగగా కంఠము గద్గదమైపోతుండగా మహాదేవుణ్ణి చూసినటువంటి నారాయణమూర్తి శివ సహస్రనామాలతో స్తోత్రం చేసినాడు. నమః పార్వతీపతయే. దివ్యాయుధ స్కంద గురు పరమేష్ఠి పరాత్పర ఆశ్రమ క్షపణ క్షామో జ్ఞానవాన చలేశ్వర తత్వం తత్వవిదేకాత్మా విభురు విష్ణు విభూషణ బ్రహ్మచారీ లోకచారీ ధర్మచారీ ధనాధిప శ్రీవత్సల శిరా శంభూ భద్రస్సమో యశః భూయశో భూషణో భూతి అని ఈ విధంగా 1000 నామాలను చదవగానే మహాదేవుడు సంతోషపడ్డాడు. ఎవరైతే నాకు సంబంధించినటువంటి శివ సహస్రనామాలను పఠిస్తారో వాళ్లకు లోకంలో ఏది కోరితే అది సిద్ధిస్తుందయ్యా. నారాయణమూర్తి అన్నాడు, ప్రభు ఇది 100కి 100 వాళ్ళు నిజము. నారాయణుడైనటువంటి నేను ఎన్ని రకాలైనటువంటి సమస్యలతో ఉన్నా ఎన్ని అవతారాలెత్తి లోకానికి సంబంధించిన పరిపాలన చేసే సమయంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను నేను పరిష్కరించుకునేది నీకు సంబంధించినటువంటి శివ సహస్రనామముల ద్వారానే అన్నాడు. నారాయణమూర్తికి సుదర్శన చక్రాన్ని అనుగ్రహించినటువంటి వాడి అంతర్ధానమైనాడు. ఆనాటి నుండి రాక్షసులు దేవతలను హింసిస్తున్న సమయంలో తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంతో రాక్షసుల యొక్క సంహారం చేస్తూ ఉన్నటువంటి వాడి పరిపాలన చేస్తున్నాడు శ్రీమన్నారాయణమూర్తి నారద అని బ్రహ్మ నారదునికి ఈ కథావృత్తాంతాన్ని చెప్పినాడు. గౌరీ శంకర భగవానికి. నారాయణమూర్తి ఒకనాడు శివుని సమీపానికి వెళ్ళి శివుణ్ణి అడిగినాడు, హే ప్రభు మహాదేవా, నీవంటే నాకు అమితమైనటువంటి ప్రేమ, అందుకని నీకు సంబంధించినటువంటి వ్రతములు ఏవైనా ఉంటే, పూజలు ఏవైనా ఉంటే నాకు ఉపదేశం చేయవయ్యా అనంటే చెప్పడం ప్రారంభించినాడు. వారములలో నాకు చాలా ఇష్టమైనటువంటి వారము సోమవారము. సోమవారం నాడు నాకు సంబంధించినటువంటి భక్తులు ప్రొద్దటి నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో నన్ను పూజించి రాత్రి భోజనం చేయాలి. తిథులలో త్రయోదశి తిథి అనేటువంటిది నాకు చాలా ఇష్టమైనటువంటిది. నా భక్తులు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రిపూట నన్ను పూజించి నా పూజ అయిన తర్వాత భోజనం చేయాలి అని అంటాడు. నాకు సంబంధించినటువంటి ఎన్ని వ్రతములు పూజలు ఉన్నాయో అవన్నీ రాత్రిపూట భోజనాలు చేసేటివే. నారాయణుడవైన నీవు ఉన్నావు స్వామి, ఏకాశి ఉపవాసం ఉంటే అవి పూజిస్తే ఉపవాసం ఉండాలి. పరశురామ జయంతి, వామన జయంతి, నరసింహ జయంతి, ఏవేవి నారాయణమూర్తికి సంబంధించిన వ్రతాలున్నాయో శంకర సిద్ధాంతాన్ని అనుసరించి చూసినప్పుడు స్మార్తులందరూ కూడా నారాయణమూర్తికి సంబంధించిన అనుష్ఠానాలు చేసే ప్రతి అనుష్ఠానంలో ఉపవాసాలే ఉంటారు. శివునికి సంబంధించిన ఏ అనుష్ఠానం చేసినా రాత్రిపూట భోజనాలే, ఒక్క మహాశివరాత్రి తప్ప అన్నాడు. ఆ మహాశివరాత్రికి అనుబంధమైనటువంటి మాస శివరాత్రిని చేసేవాళ్ళు కూడా. అన్నిటికన్నా ప్రతిమాసం వ్రతం చేయవ కర్తవ్యం భక్తితో నరైహి. శివరాత్రికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఉత్సవం ఉంటుందో, వ్రతం ఉంటుందో, ఆ వ్రతం అంటే నేను చాలా ఇష్టపడతానయ్యా. ఆనాడు యథాశక్తిగా శివుని యొక్క దర్శనము, శివునికి సంబంధించిన లింగము పైన నీళ్లు పోయడము, శివునికి సంబంధించినటువంటి లింగము పైన బిల్వదళాన్ని పెట్టడం అన్నిటికన్నా చాలా శ్రేష్టమైనది. ఒక అరణ్యంలో ఒక కిరాతుడు మృగాలను చంపుకొని కాలాన్ని గడిపేటువంటి వాడు. వాడు ఒకనాడు మృగాలేవి దొరకకుండా పొద్దాకా ప్రయత్నం చేసిన సాయంత్రం వరకు ఈ రాత్రిపూటనైనా ఇక్కడికి వస్తాయి అని ఓ సరస్సు తీరంలో చెట్ల చాటున కూర్చున్నటువంటి వాడై మృగాలు రాక కోసం ఎదురు చూస్తున్నాడు. పొద్దాకా విహరించినటువంటి ఆ మృగాలు రాత్రి కాగానే ఆ సరస్సులో నీళ్లు దాగి హాయిగా ఊయి పడుకుంటాయి అని వాడు ఊహించినాడు. ఊహించిన ప్రకారంగానే అక్కడికి ఒక లేడీ రానే వచ్చినది. అమ్ములో పొదలో ఉన్న తీసి బాణాన్ని సంధించి దాన్ని కొట్టబోతున్నాడు. నీళ్లు దాగుతున్నటువంటి ఆ జింక చూసినది. ఏమయ్యా నన్ను ఎందుకు చంపుతున్నావు నీవు అని అడిగినది మానవ భాషలో. పొద్దటి నుండి వేటాడితే నాకు ఏ మృగాలు దొరకలేదు, అందుకని నీవు కనబడ్డావు, నిన్ను చంపి నేను కడుపు నిండా తిని నా పిల్లలకు తీసుకువెళ్తాను, వాళ్ళ ఇంట్లో ఎదురు చూస్తున్నారు నా రాక కోసం. ఓ అయితే నేను ఇతరులకు ఉపయోగపడేటువంటి దాన్ని నేనాను, ఇన్నాళ్లకు నా జీవితం ధన్యమైనది, తప్పకుండా నీవు చంపితే నేను చేస్తాను, నా మాంసాన్ని నీవు తిను, కాకపోతే నాకు నలుగురు పిల్లలు పుట్టినారు, ఆ పిల్లలను నేను తీసుకువెళ్ళి మా అక్కయే కప్పచెప్పి వస్తాను అన్నది. అంటే అప్పుడు వీడు నమ్ముతాడా, తప్పించుకొని వెళ్ళడానికి నాతో ఈ మాటలు ఆడుతున్నావు అనంటే, కాదు కాదు నేను కొన్ని ప్రతిజ్ఞలు చేస్తాను విను, ఒకవేళ నేను చేసినటువంటి ప్రతిజ్ఞనే గనక నీకు విశ్వాసం లేకపోతే ఇప్పుడే నన్ను చంపివేయి అన్నది. ఏం ప్రతిజ్ఞ చేస్తావయ్యా అనంటే చెబుతున్నది, వేద బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జన్మనెత్తి త్రైవర్ణికులుగా వ్యవహరింపబడేటువంటి వాళ్ళై ఉండి వాళ్లకు విధింపబడ్డటువంటి ఏ సంధ్యోపాసన ఉన్నదో, దానిని ఆచరించకపోవడం వలన వాళ్లకు వచ్చే పాపం ఉన్నదో, ఆ పాపం నాకు వచ్చుగాక, నీకు మాట ఇచ్చి నేను నీ సమీపానికి రాకపోతే, భర్త యొక్క ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి భార్యకు ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక, నీ దగ్గరికి వస్తాను అని నేను రాకపోయినట్టయితే, విశ్వాసఘాతకునికి వచ్చే పాపం ఉన్నదో ఆ పాపం నాకు వచ్చుగాక అని ఈ మాటలన్నీ అనే వరకు విశ్వసించినాడు. పోపో వెళ్ళిరా పో తొందరగా పంపినాడు. ఇంతలో ఇంకొక మృగం రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. గుబురుగా ఉన్నటువంటి ఆ చెట్టు కొమ్మలు విరుస్తూ వెనుకకు వేస్తూ ఉన్నాడు. అయిపోయినది మొదటి యామం అయిపోయినది. శివరాత్రి నాడు నాలుగు యామములు పూజించాలి. పొద్దాక ఉపవాసం ఉన్నటువంటి ఏ కిరాతుడు ఉన్నాడో, ఈ కిరాతుడు మృగం కోసం ఎదురు చూస్తున్నాడు కదా, గుబురుగా ఉన్నటువంటి ఆ చెట్టు కొమ్మను విరిసి వేస్తూ ఉన్నాడు కదా, ఆ చెట్టు ఏ చెట్టో కాదు, అది మారేడు చెట్టుకు సంబంధించిన కొమ్మలు. విసిరి వేస్తూ ఉన్నాడు వెనకకు, వెనకాల ఒక శివలింగం ఉన్నది, వానికి తెలియదు అది, ఆ లింగం పైన పడుతున్నది. ఇంతలో ఇంకొక మృగం వచ్చినది, అదే అనుకున్నాడు కానీ అది కాదు. బాణాన్ని సంధించి పెట్టి దాన్ని చంపడానికి పూనుకున్నాడో లేదో, ఏమయ్యా ఎందుకు చంపుతున్నావు నన్ను అని అడిగినది. ఇదివరకు చెప్పినట్టుగానే సమాధానం చెప్పినాడు. అయితే ఒక నాకు కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, నేను మరణానికి పోతున్నాను, ఒకనికి ఆహారంగా వెళుతున్నాను అనే మాటను చెప్పి వస్తాను, నీ మాట నేను ఎట్లా విశ్వసించాలి అన్నాడు. అంటే అదంటూ ఉన్నది రెండవది లేడీ, విష్ణుభక్తితో కూడుకున్నటువంటి వైష్ణవుడున్నాడో, శివుడిని నిందించడం వలన వానికి ఏ పాపం వస్తుందో, ఆ పాపం నాకు వచ్చుగాక, మాట ఇచ్చి నీ సమీపానికి రాకపోయినట్టయితే. తల్లిదండ్రుల యొక్క మాటను విననటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చే ఏ పాపం ఉన్నదో, ఆ పాపం నాకు వచ్చుగాక. ఈ మాటలు వినగానే వెళ్ళు వెళ్ళు తొందరగా రాపో అన్నాడు. అమ్ముల పొదలో ఉన్న బాణాన్ని మళ్ళీ దానిలో పెట్టుకున్నాడు, తీసినటువంటి బాణాన్ని. ఎదురుగా వస్తున్నటువంటి గుంపుగా ఉన్నటువంటి ఆ చెట్టు కొమ్మలను విరుస్తున్నాడు, వేస్తున్నాడు. మళ్ళీ అది వచ్చేదాకా ఏం చేయాలి అని రెండవ యామం పూజ కూడా అయిపోయినది వానికి, వానికి తెలియడం లేదు. ఇంతలో చిన్నగా ఉన్నటువంటి లేడి పిల్లలు వచ్చినాయి. అమ్ముల పొదలు ఉన్న బాణాన్ని తీసి చంపడానికి అనుకుంటే ఎందుకు చంపుతున్నావు అని అడిగితే తినడానికి అని చెప్పినాడు. అయితే మా అమ్మానాన్నలు ఇంట్లో ఉన్నారు, నీళ్లు తాగడానికి పోయి రాలేదని ఎదురు చూస్తారు, మేము వెళ్ళి వస్తాము ఇంట్లో చెప్పి వస్తాము అని ఇవన్నాయి, మీ మాటలను నేనెట్లా నమ్మాలి అన్నాడు. అంటే చెప్పడం ప్రారంభించినాయి, యస్య వాణి వ్యలీకాహి తత్పుణ్యం గలితం క్షణాతు. ఎవని నోరైతే ఎప్పటికీ అబద్ధమాడుతూ ఉంటుందో వానికి ఏ పాపం వస్తుందో, ఆ పాపం నాకు వచ్చుగాక, నీ దగ్గరికి వస్తాను అని రాకపోయినట్టయితే. అబద్ధపు సాక్ష్యం చెప్పేటువంటి వానికి ఏ పాపం వస్తుందో, ఆ పాపం నాకు వచ్చుగాక. శివుడిని పూజించకుండా పాలదేశంలో భస్మను ధరించక రుద్రాక్షలను ధరించకుండా ఉన్నటువంటి వానికి ఏ పాపం వస్తుందో, ఆ పాపం నాకు వచ్చుగాక. ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపిస్తుంది, హాల్లోంచి బయటికి వెళ్లేలోపు భస్మను ధరించాలి, రుద్రాక్షం ధరించాలి, లేకపోతే పాపం వస్తుందట. కానీ వ్యాసుడు ఈ మరుపు నోటు పెట్టినాడు కదా, అదో పెద్ద సమస్య తెచ్చినాడు. బై ఎప్పుడైతే ఈ మాటలు అన్నదో అది తొందరగా రాపో, ఇది కూడా వెళ్ళేది. ఇంతలో అక్కడ సమావేశమైన ఇంటి దగ్గర ఆ లేళ్ళన్నీ కూడా, నీవెందుకు వచ్చినావు అంటే, నీవెందుకు ఆలస్యంగా వచ్చినావు అంటే, ఒక వ్యాధుడు మమ్మల్ని చంపడానికి అనుకున్నాడు, నేను మాట ఇచ్చినాను అంటే, ఇంకేమిటి మనం అందరం వెళదాం పదా, వాడిని కడుపు నిండా ఆహారం అవుతుంది అని పిల్లలు, అక్కయ్య, చెల్లెలు, భార్యాభర్తలు అందరూ వచ్చినారు. ఒక్కటైనా వస్తుందో రాదో అని అనుకున్నటువంటి వ్యాధునికి ఒక్కసారి ఈ నలుగురు వచ్చే వరకు ఆశ్చర్యచకితుడైపోయినాడు. ఆ ఎదుట ఉన్నటువంటి లేళ్లను చూడగానే వానికున్నటువంటి పాపమంతా నశించిపోయినది. ఎందుకు నశించినది పాపము చెప్పండి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి వాడు పుణ్యాత్ముడు, వాడు శివునితో సమానము. అదిపోగా రెండవది ఏం చేసినాడు, బిల్వదళారం తీసి వెనుకకు వేస్తున్నాడు కదా, శివరాత్రి పొద్దాక ఉపవాసం ఉన్నాడు, రాత్రి జాగరణ చేస్తూ ఉన్నాడు, నాలుగవ జాము పొద్దున నాలుగవుతూ ఉన్నది, కుక్కరోకు అని కోడి కూచే సమయం దాకా ఉపాసన చేసినాడు, వాడి అంతరంగము శుద్ధమైనది. వచ్చినటువంటి ఆ లేళ్లను చూడగానే వాడు అనుకున్నాడు, ఆహా ఎంత గొప్పదైనటువంటి జన్మనెత్తినా ఇవి, మానవ జన్మనెత్తి మానవుడనైనా నేను ధర్మాన్ని ఆచరించడం లేదు, ఎదుటివానికి స్నేహాన్ని కలిగింపజేసి ప్రేమతో కూడుకున్నటువంటి మాటలు ఆడడం లేదు, నాకు మృగాలు కనిపిస్తే చాలు చంపాలి అనేటువంటి అసురభావం రాక్షస స్వభావం నాలో ఉన్నది, నాంతటి మూర్ఖుడున్నాడా, నాకన్నా ఈ పశువులు ఎంత గొప్పనైనవి అని భావించి వాటి పాదాల పైనబడి నిన్ను చంపను, మిమ్మల్ని ఎవరిని కూడా నేను చంపను, మీ ఇళ్లలోకి మీరు వెళ్ళండి అని అంటే అవన్నాయి, మాట ఇచ్చిన తర్వాత మేము తప్పుతామా, అందుకని మేము బ్రతికినాము అని అంటే మేమే అధర్మాన్ని చేసిన వాళ్ళం అవుతాం, మమ్మల్ని చంపవలసినదే నువ్వు తినవలసినదే అని అవంటాయి. చూడండి, మానవుల కన్నా పశువులు ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉంటాయి. ఇది తేషాం వచ శ్రుత్వా వ్యాధో విస్మయమాగత. దుర్లభమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడి, ఛా నా జీవితాన్నంతా నాశనం చేసుకున్నాను, మాంసాన్ని తిని అసుర స్వభావాన్ని పొందినటువంటి వాడని, నేను ఒక్కడనే కాకుండా నా సంసారంలో ఉన్న వాడందరినీ కూడా నాశనం చేసినాను అని శివుని యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నటువంటి వాడు, హే ప్రభు మహాదేవ అనుగ్రహించవా ఇప్పటికైనా, ఇంకా ఎందుకు నన్ను పరీక్షిస్తావు, నాలో అంతరాంతరాళాల్లో ఇంకేమైనా పాపం ఉన్నది అని ఆలోచిస్తున్నావా స్వామి అని ఒక నిష్కల్మషమైనటువంటి భావంతో ఎప్పుడైతే ఈ విధంగా మహాదేవుణ్ణి స్మరించినాడో, భూతభావుడైనటువంటి మహాదేవుడు శివరాత్రిలో కోటాను కోట్ల మంది పూజలు చేస్తుంటే అక్కడ వాళ్ళకు ప్రత్యక్షం కావడం మానేసి ఈ కిరాతుని ఎదుట ప్రత్యక్షమైనాడు. గౌరీ శంకర భగవానికి. ఆ మహాదేవుణ్ణి చూడగానే ఏ లేళ్లున్నాయో వాటికి ఉన్నటువంటి పశు జన్మ దొలిగిపోయినది, దివ్య రూపాన్ని ధరించి విమానమిక్క అవి కైలాసానికి పోతున్నాయి. ఎదుట ఉన్నటువంటి ఏ ఈ కిరాతుడున్నాడో వాణితో అన్నాడు మహాదేవుడు, హే కిరాత, ఈ ఒక్క జన్మ కాదు అనేక ఇతర జన్మల నుండి నీవు ఎదుటి వానికి అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, మాంసాన్ని తింటున్నావు, సురాపానం చేస్తున్నావు, ఎన్ని రకాలైనటువంటి అధర్మాలు ఉన్నాయో వాటన్నిటిని చేస్తూ ఉన్నావు. ఇప్పటికైనా నీకు జ్ఞానోదయమైనది, ఇప్పుడే నీకు మోక్షం రాదు. వచ్చే జన్మలో శృంగబేరపురము అనేటువంటి పేరు గల నగరంలో నీవు మళ్ళీ ఆవిర్భవిస్తావు. అప్పుడు నారాయణమూర్తి శ్రీరామచంద్రునిగా ఆవిర్భవించి గంగను దాటడానికి నిన్ను అడిగితే నీ కాళ్ళు కడుగుతాను అని కాళ్ళు కడిగి ఆ తర్వాత నీవు నారాయణమూర్తి యొక్క చరణ స్పర్శ చేత నీకు మోక్షం వస్తుంది అని అన్నాడు. భక్తవత్సల భగవానికి. మనం గమనిస్తూనే ఉన్నాం, ఐశ్వర్యం కావాలంటే ఇస్తాడు కానీ మోక్షం కావాలంటే అది నాకు సంబంధించినది కాదు, నారాయణమూర్తి ఇస్తాడు. అందుకని ఈ జన్మ కాదు ఇంకో జన్మనైనా సరే అని వాయిదాలు వేస్తూ ఉంటాడు. నిన్న ఒక గోపకుమారుని కూడా నీవు నందుడిగా ఆవిర్భవిస్తావు, తర్వాత నీ ఇంటిలో నారాయణమూర్తి కృష్ణుడిగా ఆవిర్భవించి నీతో ఆటలాడుకుంటాడు అని చెప్పినాడు. ఇప్పుడు కూడా గృహే రామస్తవ వ్యాధ సమాయాస్యతి నిశ్చితం. గుహునిగా పుట్టినాడు, విశ్వామిత్రుడు తీసుకుని వస్తూ ఉండగా ఆయన పాదధూళి సోకగానే రాయి నాతిగా మారిపోయినది. కరుణాకరణిగా ఈ మాటలు విన్నాడు ఈ గుహుడు, రామా నా పడవలో నీవెక్కాలి అంటే ఒక కండిషను అన్నాడు. ఏమిటిరా, నీ కాళ్ళు గడుగుతాను నేను, నేనెవ్వరితో కాళ్ళు గడిగించుకోను కదా అబ్బో, కాళ్ళు గడకపోతే నేను ఎక్కించుకోను, నా పడవ ఎక్కకపోతే నేను అవతలికి తీర్చుకువెళ్ళే వాళ్ళు ఎవరూ లేదు, ఎందుకైనా నా కాళ్ళు గడుగుతాను పట్టుబడుతున్నావు నీవు అని రాముణ్ణి అడిగితే అప్పుడు గుహుడు అన్నాడు, ఏమి లేదు, ఒకటే కారణము, ఇక్కడికి రావడానికి పూర్వం నీవేదో ఆశ్రమానికి పోయినావట, నీ కాళ్ళ కంటినటువంటి ధూళి రాయిపోయిన వడగానే ఆడదిగా మారిపోయిందట, ఇప్పుడు గనక నీ కాళ్ళకు ధూళుండి ధూళితో నీవెక్కినావనుకో నా పడవ పైన, నా పడవ ఏమైపోతుంది, ఆడదైపోతుంది. నా ఇంటికి పోయినాననుకో నా భార్య నన్ను దిడుతుంది, నేనుంటూ ఉండగా ఇంకొక ఆడదాన్ని ఎందుకు తెచ్చినావు, అందుకని కాళ్ళు కడిగింది మాత్రం నెక్కించుకునే చమత్కారం మాట ఆడగానే రామచంద్రుడు కడుగురా అన్నాడు. కాళ్ళు గడిగినాడు చక్కగా. ఎంత అదృష్టవంతుడు చూడండి, ఇంద్రాది దేవతలు కూడా దుర్లభమైనటువంటి రాముని యొక్క పాదాలు గడిగేటువంటి సుయోగాన్ని పొందినాడు ఆ గుహుడు. కాలాంతరంలో ముక్తిని పొందినాడు. భక్తవత్సల భగవానికి. ఈ విధంగా శివునికి సంబంధించినటువంటి అనేక కథలను చెబుతూ కృష్ణుడు ఇంతమందిని వివాహం చేసుకున్నా సంతానం కాలేదు. జాంబవతి అన్నది 16,000 యనమండుగురిని పెళ్లి చేసుకున్నావయ్యా, నీకు సంతానం కాలేదు, ఉపాసన చేస్తే బాగుంటుందేమో అనంటే ఆమె మాటను అంగీకరించి కైలాస శిఖరానికి వెళ్ళి 6 నెలలు తపస్సు చేసినాడు. ధ్రువుడు ఏ విధంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క దాన్ని వదిలిపెడుతూ, ఒక నెలలో నీళ్లు తాగలేదు, ఒక నెలలో నిలబడి తపస్సు చేసినాడు, ఇంకో నెలలో కాళ్ళు కుడికాలు బొటన వేలుపై నిలబడి తపస్సు చేసినాడు, చివరికి 6వ నెల కాగానే మహాదేవుడైనటువంటి శంకరుడు ప్రత్యక్షమైనాడు. కృష్ణ నీకేం వరం కావాలి, ఎందుకు నా గురించి తపస్సు చేసినావు అనంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, కోరాలి అనంటే కొంచెం వెనక ముందు అవుతున్నానయ్యా నేను, ఎందుకో తెలుసిన మహాదేవ, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మలు ఆచరిస్తూ వెళ్ళు కానీ ఫలాన్ని అపేక్షించకు అని నేను భగవద్గీతలో చెప్పినాను, కానీ ఇప్పుడు కర్మను ఆచరించి నేను ఫలాన్ని అడగవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది, ఇదెందుకు నీకు దాపురించినదయ్యా అని అడిగితే, నేను భార్య వివశుడనైనాను, నా జాంబవతి నన్ను ప్రేరేపించి తపస్సు చేసి నీవు సంతానాన్ని అడగమని అడుగుతున్నది, అడగలేక అడగలేక అడుగుతున్నానయ్యా అంటే నవ్వి మహాదేవుడు అన్నాడు, తప్పకుండా జాంబవతికి నీతో సమానమైనటువంటి 10 మంది కొడుకులు పుట్టుదురుగాక అనగానే శంకరుణ్ణి స్తుతించి ఆయన నమస్కారం చేస్తూ ఉండగా వెళ్ళిపోబోతుంటే వెంట ఉన్న పార్వతీదేవి అన్నది, మహాదేవ మనం ఇద్దరం కలిసి వచ్చినాం కదా వాసుదేవుని సమీపానికి, నీవు ఇచ్చినావు ఇప్పుడు సగం వరాలు ఇచ్చినట్టయినది, నేను నీకు నేను కూడా వరాలు ఇస్తే నీవు పూర్తిగా వరాలు ఇచ్చిన వాడవవుతావు, ఆ మొదలు పెట్టవే అన్నాడు కృష్ణ. జాంబవతి కోరిన ప్రకారంగా వచ్చి నీవు 10 మంది కొడుకులను పొందినావు పోతున్నావు, రేపు సత్యభామ అడుగుతుంది మళ్ళీ తపస్సుకు వస్తావా, నాగ్నజితి అడుగుతుంది మళ్ళీ తపస్సుకు వస్తావా, అందుకని మహాదేవుడు సగమే వరం ఇచ్చినాడు నేను పూర్తి ఇస్తున్నాను, 16,007 నీతో సమానమైనటువంటి బలపరాక్రమశాలు అందమైన స్వభావం గలవాళ్ళు 10 మంది చొప్పున సంతానం అవుదురుగాక అని వరాన్నిచ్చి ఆ వరాన్ని పూర్తి చేసి ఒక బిరుదాన్ని ఇచ్చినది. శృంగేరిలో మేము వేదాంత శాస్త్రం చదివితే పండిత ప్రవర అని ఇస్తారు వేదాంతం చదువుకున్న వాళ్ళకు, పురాణాలు చెప్తే ఏవో బిరుదులు ఇస్తూ ఉంటారు. ఇక ఈ కృష్ణునికి ఏం బిరుదం ఇచ్చినది అంటే గృహస్థ ప్రవర. ఏం బిరుదది? ఈ బిరుదు మీకు తీసుకోవాలని ఉంటే ఒకటే చేయాలి, 16,000 మంది పెళ్లి చేసుకోవాలి, వాళ్ళందరికీ 10 మంది చొప్పున సంతానాన్ని గంటే ఆ బిరుదు వస్తుంది. ఈ అనంత బ్రహ్మాండాల్లో వానికి ఒక్కడికి తప్ప ఆ బిరుదు అమ్మవారి ఇచ్చినది, మళ్ళీ ఇంకొకడికి ఆ బిరుదను ఇవ్వనేలేదు. ఈ విధంగా వాసుదేవ మహాబుద్ధే కృష్ణ తుష్టాస్మితే నఘ గృహాణ మత్తశ్చ వరాన్ మనోజ్ఞాన్ భువి దుర్లభాన్. ఇన్ని రకాలైనటువంటి గొప్పనైనటువంటి వరాలను ఇచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ శివుణ్ణి స్మరించకుండా ఉంటాడు, అనుక్షణము కృష్ణుని యొక్క శివుని యొక్క ఉపాసన చేస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ. ఇది ద్వాపర యుగానికి సంబంధించిన మాట. త్రేతాయుగంలోకి వెళితే దాశరథి రామ శివమారాధ్య భక్తి కృతార్థో భూన్ముని శ్రేష్ట విజయీ సర్వతో భవతు. ఎక్కడెక్కడికి వెళ్ళి యుద్ధం చేసినా కానీ ఆ యుద్ధాల్లో జయం కలుగుతున్నది ఏనంటే రామచంద్రుడు ఒక్కటే. నిన్న కూడా మనం కథలో విన్నాము, నీళ్లు దాగాలి దాహంతో ఉన్నటువంటి రామచంద్రుడికి నీళ్లు దాగే సమయంలో అయ్యో శివుని పూజ చేయకుండా నీళ్లు దాగుతున్నానేని శివుని పూజ చేసినాడు అనంటే ఎంత శివభక్తుడై ఉన్నాడు ఆయన. పరశురాముని విషయానికి వస్తే నారాయణమూర్తి పరశుర ఆవేశావతారంలో ఆవిర్భవించినాడు, దేశాన్నంతా నిక్షత్రం చేస్తాను అన్నాడు. ఇది సామాన్యమైన పన, అందుకని శివుని గురించి తపస్సు చేసినాడు. శివుడు పరశువునిచ్చినాడు, దాన్ని తీసుకున్నటువంటి వాడి మొత్తం 21 మార్లు భూమండలాన్నంతా కూడా సంచారం చేసి క్షత్రియకులాన్నంతా నాశనం చేసినాడు. ఈ విధంగా ఆలోచిస్తే ఏ నారద ప్రతి యుగంలో ఏ ఏ అవతారం ఎత్తినా కానీ ప్రభు అయినటువంటి నారాయణమూర్తి శివుని యొక్క ఉపాసన చేసినాడు అన్న తర్వాత మిగతా వాళ్ళ గురించి ఏం చెప్పమంటావయ్యా? మొట్టమొదట శివలింగ పూజను ఉపదేశంగా శివుని ద్వారా పొందినది ఎవరు? నారాయణమూర్తి. ఆ నారాయణమూర్తి శివలింగ పూజ విధానాన్నంతా కూడా లోకంలో విస్తృతంగా ప్రచారం చేసి హే ప్రజలారా మీకున్నటువంటి కష్టాలు తొలగించుకోవాలంటే లింగ పూజను చేయండి మీరు, ఆ మహాదేవునికి సంబంధించిన పూజా విధానం ఈ విధంగా ఉంటుంది అని మనకు కళ్ళకు గట్టినట్టుగా చెప్పినటువంటి ఏ కథలున్నాయో అవన్నీ కూడా రమ్యములు రసమత్తలమైనటువంటివి. చివరిగా ఒక ఘటనను మనం చెప్పుకోవాలి. ఒకనాడు పార్వతీదేవిని ప్రతిరోజు పార్వతి హైమవతి అని పిలుస్తాడు, కానీ ఆనాడు కాళీ అని పిలిచినాడు. పిలవగానే ఆమెకు కోపం వచ్చినది. నల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నావు అంటే కోపానికి వస్తారు. ఇన్నాళ్ల నుంచి ఒక్కనాడు ఆ మాటను లేదు, కాళీ అనే మాటను కాదు, ఏమండి నన్ను నల్ల నాలో ఉండే నల్లధనం మీకు నచ్చలేదా, ఎందుకే ఈ విధంగా కోపానికి వస్తున్నావు అని అంటే లేదు లేదు ఇన్నాళ్ళు మీరు నన్ను హైమవతి ఉమా అనేటువంటి పేర్లతో పిలిచి ఇవాళ ఈ మాటను అన్నారు అని అంటే నాలో ఉన్న నల్లదనం నచ్చలేదు, అందుకని నేను తపస్సు చేసి మళ్ళీ ఎందుకంటే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు, తపస్సు చేసి నిన్ను ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకున్నాను కావున అందుకని తపస్సు చేసి నాకున్నటువంటి ఈ నల్లధనాన్ని పోగొట్టుకుంటాను అని అంటే అప్పుడు శంకరుడు అన్నాడు తపస్సు చేసుకునేంత అవసరం లేదు, ఏళ్ల నుండి నేను తపస్సు చేసినటువంటి తపస్సున్నది దాన్ని ధార పోస్తాను, దీనితో నువ్వు తెల్లదానివిగావే అంటే ఇది వేరేనా అన్నది. శంకరునికి భార్యను పెళ్లి చేసుకున్నాడు శంకరుడు, కానీ నచ్చక ఆమె నల్లధనాన్ని పోగొట్టడానికి సగం పుణ్యాన్ని ధార పోసినాడు అని 10 మంది చెప్పుకోవడానికయ్యా ఏం అవసరం లేదు, నీ పుణ్యం నీకే ఉండని నేనే వెళుతాను అని శివుణ్ణి వదిలిపెట్టి తాను బ్రహ్మను గురించి తపస్సు చేసినది. బ్రహ్మ ప్రత్యక్షమైనాడు, ఏమమ్మా ఎందుకు నా గురించి తపస్సు చేసినావు, ఏదంటే అది ఇచ్చేటువంటి వరదుడు ఉన్నాడు కదా నీ భర్త అనంటే జరిగిన వృత్తాంతం చెప్పినది. అయితే ఒక పని చేయవమ్మా ఆ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి రా అన్నాడు. పాము కుబుసాన్ని ఏ విధంగా వదిలిపెడుతుందో ఆ విధంగా నల్లని శరీరాన్ని వదిలిపెట్టి తెల్లని రూపంతో పార్వతి కాళీ రూపాన్ని వదిలిపెట్టి గౌరీ రూపాన్ని ధరించినది. భక్తవత్సల భగవానికి తెల్లనైన రూపంతో ఉన్న పార్వతీదేవి వస్తూ ఉంటే చూసి లోపల సంతోషపడ్డాడు. నిమిత్తం ఏదైనప్పటికీ నాకైతే తెల్లని భార్య దొరికినది అని సంతోషపడ్డాడు. వ్యాసుణ్ణి అడుగుదాం, ఏమయ్యా ఇటువంటి చమత్కారాలు ఎందుకు చేసినట్టు అనంటే వ్యాసుడు అంటాడు, మహిషాసురుడు యుద్ధానికి వచ్చినాడు పార్వతీదేవితో యుద్ధం చేయడానికి. 18 భుజాలతో కూడుకొని మందహాసం చేస్తున్నటువంటి ఆమె దగ్గరికి వచ్చి యుద్ధంలో ఆమెను చంపాలి అని అనుకున్నాడు. కానీ ఆమె దగ్గరికి వచ్చి నిలబడగానే వానికి ఎక్కడ లేని కామం ఆవిర్భవించినది. ఏమిరా యుద్ధానికి వచ్చి ఈ విధమైనటువంటి చూపులు చూస్తున్నావు నన్ను అని అడిగితే, అమ్మా నీతో యుద్ధం చేయాలి అని అంటే ఇంత సుందరమైన ఆకారంతో ఉంటే నేను యుద్ధం చేయలేను, అందుకని నాకు ఆ విధమైనటువంటి రూపంలో కనబడాలి, నల్లగా ఉండాలి, కూరలు ఉండాలి, ఆకాశానికి ఎగిసిపడేటువంటి వెంట్రుకలు ఉండాలి అని అంటే, ఓ అయితే నాకు ఆ రూపం ఉన్నదిలే అని ఆ ఖాళీ రూపాన్ని ఆమె ప్రత్యక్షం చేసినది. మహిషాసురుడు సంభరింపబడాలి అని అంటే భవిష్యత్తులో ఒక నల్లని రూపంతో కూడుకున్నటువంటి శరీరం ఉండాలి అని భావించి మహాదేవుడు అయినటువంటి శంకరుడు రోజటి వలె గౌరీ లేదా ఉమా అని అనకుండా ఖాళీ అని అన్నాడు. తపస్సు చేసి ఆ ఖాళీ శరీరాన్ని వేరు చేసుకున్నది. ఆ ఖాళీ శరీరం మహిషాసురాది రాక్షసుల యొక్క సంహారానికి ఉపయోగపడ్డది, గౌరీదేవి ఈయనతో సంసారం చేయడానికి ఉపయోగపడ్డది. భక్తవత్సల భగవానికి నమః పార్వతీపతే. ఈ విధంగా శివునికి సంబంధించినటువంటి ఏ కథలు ఉన్నాయో అవి అనంతములు అపారములు. పుష్పదంతుడు అనేటువంటి పేరు గల ఒక మహాశివభక్తుడు ఏమన్నాడు అనంటే, హే ప్రభు మహాదేవ, నీకు సంబంధించినటువంటి వర్ణన చేయాలి అనంటే నేను సరిపోను. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురవర తరుశాఖ లేఖనీ పత్రమురువి లిఖతి ఎది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీషపారం నయాతి అని అంటాడు పుష్పదంతుడు. మనం ఏదైనా రాయాలి అంటే పెన్ను కావాలి. వెనకటి కాలంలో పెన్నులో ఇంకు పోసుకునేవాళ్ళం, ఇంకుకు సంబంధించిన ఒక బుడ్డి ఉండాలి, పత్రము కావాలి, ఇవన్నీ కావాలి అంటే ఎట్లా, సముద్రమే ఇంకు బాటిలవుతే, పెన్ను కల్పవృక్షం అయితే, భూమి అంతా కూడా రాసేటువంటి పత్రం అయితే రాసేదెవరు, సరస్వతీదేవే కనుక రాయడానికి పూనుకుంటే సృష్టి ఆరంభం నుండి సమాప్తమయ్యేంత వరకు రాసినా కానీ తదపి తవ గుణానామీషపార్ణ, నీకు సంబంధించినటువంటి లీలలు నీకు సంబంధించినటువంటి గుణాలను వర్ణించలేనయ్యా అన్నాడు. అట్లా 9 రోజుల్లో 40 రోజుల్లో ఏం చెప్పుకోగలుగుతాం. ఒక్క పురాణము మనకు నిమిత్తంగా వ్యాసభగవానుడు శివపురాణము అని చెప్పినాడు, కానీ వామన పురాణంలో, పద్మపురాణంలో, భాగవతంలో 18 పురాణాల్లో శివునికి సంబంధించినటువంటి లీలలు లేకుండా ఏ పురాణము లేదు అనంటే అతిశయోక్తి కాదు. అటువంటి శివుని గురించి మనం అయినంత వరకు ప్రయత్నం చేసి శివుని గురించి మనము చిట్టి చీమలోని కాలుగోరు సందులో ఉన్నటువంటి ధూళి ఎంత ఉంటుందో అంత మాత్రమే తెలుసుకున్నాము. ఈ 9 రోజులు 2 పూటలు 2 గంటలు చొప్పున 4 గంటలు చెప్పుకుంటే అటువంటి పరమపవిత్రమైనటువంటి ఈ పురాణాన్ని మీరు 40 రోజులు చెప్పాలి అని హరిగారు అనేక సార్లు చెప్పుతూ ఉన్న అవకాశం దిక్కక గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఇది భాగవతం ఏ విధంగా సప్తాహ ప్రక్రియ ఆశ్రయించుంటుందో అదేవిధంగా విధిపూర్వకముగా దీన్ని విందాము మనం. ఎవరు వచ్చినా రాకపోయినా అని అనడంతో మా శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక రూపకల్పన చేసి గురువుగారి యొక్క ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీమద్ రామాయణము, హరివంశము మొదలైనటువంటి వాటికి అన్నిటికీ శివ మహాపురాణము వీటన్నిటి కూడా నవాహ విధిని అనుసరించి కథాశ్రవణం అనేటువంటిది ఉంటుంది. కావున భక్తి శ్రద్ధలతో వాళ్ళు చాలా చక్కగా ఈ కథాశ్రవణం చేసినారు. చివరి రోజైనటువంటి ఈనాడు ఫలశ్రుతిని వంట వండిన తర్వాత భోజనం చేయడానికి వచ్చినట్టుగా మీరంతా కూడా వచ్చి కథలో పాల్గొన్నారు. శివునికి సంబంధించినటువంటి కథలో 9 రోజులు వినాలి, 8 రోజులైనా రావాలి, 7 అయినా 2, 6, 5, 4, 3, 2 ఒక్కరోజైనా, ఒక్కరోజు కుదరదు సగం రోజైనా, సగం రోజు కూడదు, కనీసం ఒక గంట సేపైనా అని వ్యాసుడే చెప్పినాడు. కావున దాని అందు దృష్టిని మీరు సారించి ఈ కథాశ్రవణం చేయడానికి వచ్చినారు. దీనికి సంబంధించినటువంటి ఫలశ్రుతిని వ్యాసభగవానుడు చిట్ట చివరికి చెబుతూ, ఏతచ్చివ పురాణం హి సమాప్తం హితమాదరాత్ పఠితవ్యం ప్రయత్నేనా శ్రోతవ్యం చ తథైవ హి. నాస్తికులైనటువంటి వాళ్లకు ఈ కథను చెప్పకూడదు, భక్తులు గానటువంటి వాళ్లకు ఈ కథను చెప్పకూడదు. ఎవరైతే జీవితం వచ్చిన తర్వాత 5 సార్లు ఈ శివమహాపురాణ కథను వింటారో వాళ్ళు తప్పకుండా మరణించిన తర్వాత కైలాసానికి వెళుతారు. సప్తకృత్వస్తావృత్యా లభంతే శివ దర్శనం. ఈ జన్మలోనే శివుని యొక్క దర్శనం చేసుకోవాలి అనే కోరిక ఉన్నవాళ్ళు నవాహ విధిని అనుసరించి ఏకాహ భోజనం చేస్తూ నేలపెనబడుకుంటూ నియమానుసారంగా 7 సార్లు గనక విన్నారు అంటే తప్పకుండా ఈ జన్మలోనే శివ దర్శనం మనకు అవుతుంది. ఏతత్ శివ పురాణం హి శివస్య అతిప్రియం పరం భుక్తిముక్తిప్రదం బ్రహ్మ సంమితం భక్తివర్ధనం. శివపురాణాన్ని ఎవరైతే వినడానికి వస్తూ ఉంటారో వాళ్ళంటే చాలా ఇష్టపడతాడు మహాదేవుడైనటువంటి శంకరుడు. అందుకని శివుడు ఏం చేస్తాడు, శివపురాణానికి వచ్చేటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా చూస్తూ ఉంటాడు. ఎందుకయ్యా మహాదేవ వాడంటే నీకు బాగా ప్రేమ అనంటే, వాడు నా కథ వినడానికి వస్తున్నాడయ్యా, నా నామాన్ని జపించడానికి వస్తూ ఉన్నాడయ్యా అని మన విషయంలో వాడు సంతోషపడతాడు అని ఈ విధంగా ఫలశ్రుతిని చెప్పినాడు. ఈ 9 రోజుల వరకు చెప్పినటువంటి ఈ కథ మహాదేవుని చరణారవిందాలకు సమర్పణ చేస్తూ, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిగారికి, నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారికి, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురుచరణాలకు, శ్రీ భారతీ తీర్థ విశ్వశేఖర భారతి మహాస్వామి వారి యొక్క చరణారవిందాలకు సమర్పణ చేస్తూ, ఈ భగవతి రాజరాజేశ్వరి శారదాదేవి విరాజిల్లుతున్నది, మీరందరూ రకరకాలైనటువంటి బహుమానాలు తీసుకువచ్చిస్తున్నారు, దేదీప్యమానంగా వెలిగిపోతున్నది ఆమె, భక్తులు వాళ్ళ వాళ్ళ యోగ్యతలను అనుసరించి ఒకళ్ళు బంగారు గొలుసును తీసుకువచ్చి వేస్తున్నారు, ఇంకోళ్ళు వెండితో తయారు చేసినటువంటి మకుటాలు సమర్పిస్తూ ఉన్నారు, కానీ నేనేం సమర్పించగలను, గురువుగారు నాకు విద్యలు నేర్పినారు మన స్వామివారు, అందుకని నేర్పినందుకు గాను ఒక్కొక్కసారి వచ్చినప్పుడల్లా ఒక బంగారు పుష్పాన్ని తయారు చేస్తున్నాను, అష్టాదశ పురాణాలది అన్నీ కలిపి ఒక పువ్వు తయారైనది, ఆనంద రామాయణంతో తయారు చేసిన ఒక పుష్పమైనది, భాగవతంతో కూడుకున్న ఒక పుష్పమైనది, ఆ తర్వాత ఇప్పుడు శివపురాణం అనేటువంటి పుష్పమైనది, మరి పుష్పమాలకి ఇది సరిపోతుందో లేదో, ఈ 4 పుష్పాలతో కుచ్చినట్టు అల్లినటువంటి ఈ పుష్పమాలికను శారదాదేవి మెడలో నేను సమర్పించుకుంటూ, ఆమె పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షాలు సదా సర్వకాలాలు నా పైన ఉండాలి అని చెప్పినటువంటి పురాణంలో అన్నీ మంచి విషయాలే ఉన్నాయి, ఏవైనా మధ్యలో అవాక్కులు చివాకులు ఉంటే అవి అచ్చము నావిగా భావించి మంచివి అని మీరేదైతే అమృతం వలె ఆస్వాదించినారో, శివుని యొక్క కథను అమృతం వలె మీరు ఆస్వాదించినారో, అవి అచ్చము మా గురుదేవుల యొక్క పరిపూర్ణమైనటువంటి వాక్కులుగా భావించి వారి ఆశీస్సులుగా భావించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. 9 రోజుల క్రితము మీరెవరు అని ప్రశ్న వేస్తే మనమంతా కూడా జీవులము అని అనుకున్నాం. శివుని యొక్క కథ విన్న తర్వాత శివుడు మన క్షోత్రేంద్రియముల ద్వారా మన హృదయంలోకి ప్రవేశించి ఉన్న తర్వాత ఇప్పుడు మీరంతా ఎవరు అని ప్రశ్న వేస్తే, శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానంద స్వరూపుడైనటువంటి శివుని యొక్క స్వరూపమే మాది అనేటువంటి భావాన్ని మనం పొందాలి. ఆ భావం అనుభవపూర్వకంగా రావాలి. అదే జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతము, అదే వ్యాసుని యొక్క సిద్ధాంతం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. గౌరీ శంకర భగవానికి జయ.